పన్నెండవ అధ్యాయం. ఆ సమయంలో వేల మంది ప్రజలు ఒకచోట గుమ్మికూడి ఒకరినొకరు తోసుకుంటున్నప్పుడు ఆయన ముందుగా తన శిష్యులతో ఇలా అన్నాడు. పరిసయ్యుల పులిసిన పిండి విషయంలో, అంటే వాళ్ల మోసం విషయంలో అప్రమత్తంగా ఉండండి. జాగ్రత్తగా దాచి ఉంచిన ప్రతీదీ బయటికి వస్తుంది, రహస్యంగా ఉన్న ప్రతీదీ తెలిసిపోతుంది. కాబట్టి మీరు చీకట్లో చెప్పేవి వెలుగులో వినపడతాయి. మీరు మీ ఇళ్ల లోపల గుసగుసలాడుకునేవి ఇంటి పైకప్పుల మీద నుండి ప్రకటించబడతాయి. నా స్నేహితులారా, నేను మీతో చెప్తున్నాను, శరీరాన్ని చంపి ఆ తర్వాత ఏమీ చేయలేని వాళ్లకు భయపడకండి. అయితే ఎవరికి భయపడాలో నేను మీకు చెప్తాను. చంపిన తర్వాత గెహన్నాలో పడేసే అధికారం ఉన్న దేవునికే భయపడండి. అవును, ఆయనకే భయపడమని మీతో చెప్తున్నాను. తక్కువ విలువగల రెండు నాణేలకు 5 పిచ్చుకలు వస్తాయి కదా, అయినా వాటిలో ఒక్కదాన్ని కూడా దేవుడు మర్చిపోడు. మీ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా ఆయనకు తెలుసు. భయపడకండి, మీరు చాలా పిచ్చుకల కన్నా విలువైన వాళ్ళు. నేను మీతో చెప్తున్నాను, మనుషుల ముందు నన్ను ఒప్పుకునే ప్రతి ఒక్కరిని మానవ కుమారుడు కూడా దేవదూతల ముందు ఒప్పుకుంటాడు. అయితే మనుషుల ముందు ఎవరైనా నన్ను తిరస్కరిస్తే అతను దేవదూతల ముందు తిరస్కరించబడతాడు. మానవ కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లకు క్షమాపణ ఉంటుంది, కానీ పవిత్ర శక్తిని దూషించే వాళ్లకు క్షమాపణ ఉండదు. వాళ్లు మిమ్మల్ని సమాజ మందిరాల ముందుకు, పరిపాలకుల ముందుకు, అధికారుల ముందుకు తీసుకెళ్లినప్పుడు ఏం మాట్లాడాలి, ఎలా జవాబు చెప్పాలి అని ఆందోళన పడకండి. మీరు ఏం మాట్లాడాలో ఆ సమయంలోనే పవిత్ర శక్తి మీకు నేర్పిస్తుంది. అప్పుడు ఆ గుంపులో ఒకతను ఆయన్ని, బోధకుడా, మా నాన్న ఆస్తిలో నాకు వాటా ఇవ్వమని నా సహోదరునికి చెప్పు అన్నాడు. దానికి యేసు అతనితో, మీ మీద న్యాయమూర్తిగా గాని మీకు మధ్యవర్తిగా గాని నన్ను ఎవరు నియమించారు అన్నాడు. తర్వాత ఆయన వాళ్లకు ఇలా చెప్పాడు, ఏ రకమైన అత్యాశకు చోటివ్వకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే ఒక వ్యక్తికి చాలా ఆస్తిపాస్తులు ఉన్నా అవి అతనికి జీవాన్ని ఇవ్వవు. అప్పుడాయన వాళ్లకు ఈ ఉదాహరణ చెప్పాడు. ఒక ధనవంతుడి పొలం బాగా పండింది. కాబట్టి అతను ఇలా ఆలోచించుకున్నాడు, నా ధాన్యాన్ని నిల్వ చేయడానికి ఎక్కడా చోటు లేదు, ఇప్పుడు నేనేం చేయాలి? తర్వాత అతను ఇలా అనుకున్నాడు, నేను నా గోదాముల్ని పడగొట్టి ఇంకా పెద్దవి కట్టిస్తాను, వాటిలో నా ధాన్యమంతటినీ, నా వస్తువులన్నిటినీ నిల్వ చేస్తాను. తర్వాత నా ప్రాణంతో ఇలా అంటాను, నా ప్రాణమా, ఎన్నో సంవత్సరాలకు సరిపోయే మంచి వస్తువులు నీకున్నాయి, కాబట్టి హాయిగా ఉండు, తిను, తాగు, సంతోషించు. అయితే దేవుడు అతనితో ఇలా అన్నాడు, తెలివి తక్కువవాడా, ఈ రాత్రి నీ ప్రాణం తీసేయబడుతుంది, నువ్వు నిల్వ చేసుకున్న వాటిని ఎవరు అనుభవిస్తారు? దేవుని దృష్టిలో ధనవంతుడిగా ఉండడానికి కృషి చేయకుండా తన కోసమే సంపదలు కూడబెట్టుకునే వాళ్ల పరిస్థితి అలా ఉంటుంది. తర్వాత ఆయన తన శిష్యులతో ఇలా చెప్పాడు, అందుకే నేను మీతో చెప్తున్నాను, ఏం తినాలా అని మీ ప్రాణం గురించి కానీ, ఏం వేసుకోవాలా అని మీ శరీరం గురించి కానీ ఆందోళన పడడం మానేయండి. ఆహారం కన్నా ప్రాణం, బట్టల కన్నా శరీరం చాలా విలువైనవి. కాకుల్ని గమనించండి, అవి విత్తవు, కోయవు, వాటికి గోదాములు ఉండవు, అయినా దేవుడు వాటిని పోషిస్తున్నాడు. మీరు పక్షుల కన్నా ఎంతో విలువైన వాళ్ళు కారా? మీలో ఎవరైనా ఆందోళన పడడం వల్ల మీ ఆయుషును కాస్తైనా పెంచుకోగలరా? అంత చిన్న పనే మీరు చేయలేనప్పుడు మిగతా వాటి గురించి ఎందుకు ఆందోళన పడాలి? లిల్లీ పూలు ఎలా ఎదుగుతాయో గమనించండి, అవి కష్టపడవు, వడకవు, కానీ తన పూర్తి వైభవంతో ఉన్న సొలొమోను కూడా ఈ పూలలో ఒకదానంత అందంగా అలంకరించబడలేదని నేను మీతో చెప్తున్నాను. ఇవాళ ఉండి రేపు పొయ్యిలో వేయబడే గడ్డి మొక్కల్నే దేవుడు ఇలా అలంకరిస్తున్నాడంటే అల్పవిశ్వాసులారా, ఆయన మీకు తప్పకుండా బట్టలు ఇస్తాడు కదా. కాబట్టి ఏం తినాలి, ఏం తాగాలి అని ఆందోళన పడడం మానేయండి. అతిగా చింతించడం ఆపండి. ఎందుకంటే లోకంలోని అన్యజనులు వీటి వెనకే ఆత్రంగా పరిగెత్తుతున్నారు. అయితే ఇవి మీకు అవసరమని మీ తండ్రికి తెలుసు. మీరు మాత్రం ఆయన రాజ్యానికి మొదటి స్థానం ఇస్తూ ఉండండి, అప్పుడు ఆయన వాటిని మీకు ఇస్తాడు. చిన్నమందా, భయపడకండి, మీకు రాజ్యాన్ని ఇవ్వడం మీ తండ్రికి ఇష్టం. మీకు ఉన్న వాటిని అమ్మి దానధర్మాలు చేయండి, పాడవని డబ్బు సంచుల్ని తయారు చేసుకోండి, అంటే పరలోకంలో ఎప్పటికీ ఉండే సంపదను కూడబెట్టుకోండి. ఏ దొంగ దాని దగ్గరికి రాలేడు, దానికి చెదలు పట్టవు, ఎందుకంటే మీ సంపద ఎక్కడ ఉంటే మీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. మీ నడుము కట్టుకొని సిద్ధంగా ఉండండి, మీ దీపాలు మండుతూ ఉండేలా చూసుకోండి. యజమాని పెళ్లి నుండి తిరిగొచ్చి తలుపు తట్టగానే దాన్ని తీయాలని అతని కోసం ఎదురు చూస్తున్న దాసుల్లా మీరు ఉండాలి. యజమాని వచ్చి ఏ దాసులు అలా మెలకువగా ఉండడం చూస్తాడో ఆ దాసులు సంతోషంగా ఉంటారు. నేను నిజంగా మీతో చెప్తున్నాను, అప్పుడు ఆ యజమాని నడుము కట్టుకొని వాళ్లను భోజనం బల్ల దగ్గర కూర్చోబెట్టి పక్కనే ఉండి వాళ్లకు సేవలు చేస్తాడు. యజమాని రెండో జామున వచ్చినా చివరికి మూడో జామున వచ్చినా ఆ దాసులు సిద్ధంగా ఉంటే వాళ్లు సంతోషంగా ఉంటారు. అయితే ఈ విషయం గుర్తుపెట్టుకోండి, దొంగ ఏ సమయంలో వస్తాడో ఇంటి యజమానికి ముందే తెలిస్తే అతను ఆ దొంగను ఇంట్లో చొరబడనిచ్చేవాడు కాదు. కాబట్టి మీరు కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉండండి, ఎందుకంటే మీరు అనుకోని సమయంలో మానవ కుమారుడు వస్తున్నాడు. అప్పుడు పేతురు, ప్రభువా, ఈ ఉదాహరణను మాకు మాత్రమే చెప్తున్నావా లేక అందరికీ చెప్తున్నావా అని అడిగాడు. దానికి ప్రభు ఇలా చెప్పాడు, తన సేవకులందరికీ తగిన సమయంలో తగినంత ఆహారం పెడుతూ ఉండేలా యజమాని వాళ్లమీద నియమించే నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు నిజంగా ఎవరు? యజమాని వచ్చి ఆ దాసుడు అలా చేస్తూ ఉండడం చూస్తే ఆ దాసుడు సంతోషంగా ఉంటాడు. నేను మీతో నిజం చెప్తున్నాను, ఆయన ఆ దాసుడిని తన ఆస్తి అంతటి మీద నియమిస్తాడు. కాని ఒకవేళ ఆ దాసుడు, నా యజమాని ఆలస్యం చేస్తున్నాడు అని తన హృదయంలో అనుకొని పనివాళ్లను పనికత్తెలను కొడుతూ తింటూ తాగుతూ మత్తుగా ఉంటే ఆ దాసుడు ఎదురు చూడని రోజున అతనికి తెలియని సమయంలో యజమాని వచ్చి అతన్ని అతి కఠినంగా శిక్షిస్తాడు. నమ్మకంగా లేని వాళ్ల మధ్య అతన్ని ఉంచుతాడు. తన యజమాని ఇష్టాన్ని అర్థం చేసుకుని కూడా సిద్ధపడకుండా అతను చెప్పింది చేయకుండా ఉన్న ఆ దాసుడికి చాలా దెబ్బలు పడతాయి. అయితే యజమాని ఇష్టాన్ని అర్థం చేసుకోనందువల్ల దెబ్బలకు తగిన పనులు చేసే వ్యక్తికి తక్కువ దెబ్బలు పడతాయి. నిజానికి ఎవరికైతే ఎక్కువ ఇవ్వబడిందో అతని నుండి ఎక్కువ కోరబడుతుంది. ఎక్కువ వాటి మీద నియమించబడిన వ్యక్తి నుండి మామూలు కన్నా ఎక్కువ కోరబడుతుంది. నేను భూమి మీద నిప్పు అంటించడానికి వచ్చాను, అయితే అది ఇప్పటికే రగులుకుంది, ఇక అంతకన్నా నాకు ఏం కావాలి? నిజానికి నేను తీసుకోవాల్సిన బాప్తిస్మం ఒకటి ఉంది, అది పూర్తయ్యే వరకు నేను ఎంతో వేదన పడుతున్నాను. నేను భూమి మీదకి శాంతిని తేవడానికి వచ్చానని మీరు అనుకుంటున్నారా? శాంతిని తేవడానికి కాదు, విరోధం పెట్టడానికే వచ్చానని మీతో చెప్తున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంట్లో ఐదుగురు ఉంటే వాళ్లలో ముగ్గురికి వ్యతిరేకంగా ఇద్దరు, ఇద్దరికి వ్యతిరేకంగా ముగ్గురు ఉంటారు. తండ్రి కుమారుడికి, కుమారుడు తండ్రికి, తల్లి కూతురికి, కూతురు తల్లికి, అత్త కోడలికి, కోడలు అత్తకు వ్యతిరేకంగా ఉంటారు. తర్వాత ఆయన ప్రజలతో ఇలా కూడా అన్నాడు, పడమటి నుండి మబ్బు పైకి రావడం మీరు చూసినప్పుడు వెంటనే తుఫాను రాబోతోంది అంటారు, అది వస్తుంది. అలాగే దక్షిణ గాలి వీచడం మీరు చూసినప్పుడు వడగాలి రాబోతుంది అంటారు, అది వస్తుంది. వేషధారులారా, భూమిని ఆకాశాన్ని చూసి వాతావరణం ఎలా ఉంటుందో మీరు గ్రహించగలరు, కానీ ఈ సమయంలో జరుగుతున్న వాటి అర్థాన్ని మీరు ఎందుకు గ్రహించట్లేదు? అలాగే ఏది సరైనదో మీ అంతట మీరే ఎందుకు గ్రహించట్లేదు? ఉదాహరణకు, నువ్వు నీ ప్రతివాదితో న్యాయస్థానానికి వెళ్లే దారిలో ఉన్నప్పుడే త్వరగా అతనితో రాజీపడు, లేకపోతే అతను నిన్ను న్యాయమూర్తి ముందుకు తీసుకెళ్తాడు. న్యాయమూర్తి నిన్ను భటుడికి అప్పగిస్తాడు, అతను నిన్ను చెరసాల్లో వేస్తాడు. నువ్వు చివరి నాణ్యం చెల్లించేంతవరకు అక్కడి నుండి బయటికి రానే రావని నేను నీతో చెప్తున్నాను.